సంసార పారదోచ్చాటనానల కీల కలుష సంచయ తామ్ర గంధకంబు కామలతామూల కంద కుద్దాలంబు సంకల్ప పాషాణ టంక ముఖము రాగచాలి వనాకుర కడంగరియంబు శంకాకళంక భుజంగ నకులి నవమనోగోరాజ నాసికారద్దు కోపనే క్షణ విచి కోపలంబు దివ్య దేశిక హంసోపదిష్ట మార్గ నిర్గుణ ధ్యాన సంధాన నిరుపమాన సౌఖ్య సంపత్తి సాధక జన నివాసము అమృతలింగాకరము కాళహస్తిపురము
శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు సర్పము ఏనుగు అని అర్థం. ఈ మూడు శివసాయుధ్యం పొందిన ప్రదేశం కాబట్టి శ్రీకాళహస్తి అయింది. రాజశేఖరుడైన ముక్కంటి శ్రీకాళహస్తీశ్వరుడన్న పేరుతో దివ్య తేజంతో వెలసిన పట్టణం ఇది. జ్ఞానస్వరూపిణి పార్వతి జ్ఞానప్రసూనాంబికగా వెలసిల్లి మానవజాతికి ఆత్మజ్ఞానాన్ని పంచిపెడుతున్న ప్రదేశం ఇది. త్రిపురాసుర సంహారి జటాజూతంలాగా తామ్రవర్ణంతో ప్రకాశిస్తున్న ఇక్కడి పర్వత పంక్తికి కైలాసగిరి అని పేరు. బ్రహ్మాది దేవతలు అగస్త్యాది మహర్షులు సంచరించిన తావిది. మహర్షులు నిరంతరం కావించిన యాగాల మూలంగా వెలువడ్డ హోమధూమం సువర్ణముఖరి తరంగాల మీద తేలియాడుతూ శివలీలలను గానం చేస్తున్నట్లుంటుంది నేటికి. సువర్ణముఖరి నది ఉత్తరముఖంగా ప్రవహిస్తున్నందువల్ల శ్రీకాళహస్తి దక్షిణ కాశి అని ప్రసిద్ధి పొందింది. ఈ విధంగా ఉత్తరముఖంగా గంగ ప్రవహించడం ఒక్క కాశీ పట్టణంలోనే ఉన్నది.
అసలు ఈ సువర్ణముఖరి అవతరణం ఒక విచిత్ర గాథ. అగస్త్య మహర్షి లోపాముద్రా సహితుడై వింజ గర్భాపహరణము నచ్చి దక్షిణ దిశగా ప్రయాణం చేసి అంబికా హరకృత శ్రీపాదుకాన్యాసంతో వెలసిల్లుతున్న శ్రీకాళహస్తి చేరాడు. ఆ ప్రదేశం అతి ప్రశాంతంగా ఉంది. ఆ పర్వత ప్రాంతంలో ఓంకారం ప్రతిధ్వనిస్తున్నట్లున్నది. హృదయాంభోజం విప్పారి అక్కడి నుంచి ఆత్మజ్యోతి కోటి తటిల్లతల కాంతితో వెలువది శివుని పాదపద్మాల ముందు మోకరిల్లినట్లున్నది. పాంచభౌతిక స్పర్శ లేని ఏదో చిన్మయానందం తన శరీరంలో ఉద్బుద్ధమై గంగాఝరీ వేగంతో ప్రవహించినట్లయింది. తనలోని మార్పు తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో మహాత్మ్యం ఉన్నది ఈ ప్రదేశంలో అని భావిస్తూ అడుగు ముందుకు వేసేటప్పటికీ అచిత భస్మాంగరాగుడు పరమశివుడు లింగాకారంలో గోచరించాడు. ఒక దివ్యతేజం ఆ రూపంలో నుంచి వెలువడి తనను బంధించి వేసింది. ఈశ్వరుడు స్వయంభూగా గోచరించాడు. శరీరంలోని ప్రతి జీవాణువును సంచలింపజేసే చల్లని గాలి భవబంధాలను పెంచుకుని శివపాద సేవక రమ్మని తనను పిలుస్తున్నట్లు తన శరీరానికి తగిలింది. తాను కాశీపట్టణాన్ని పరమేశ్వర సేవను వదిలి వచ్చినందువల్ల కలిగిన ఖేదం ఆ దక్షిణామూర్తిని సేవించినందువల్ల తొలగిపోయినట్లుగా భావించాడు.
అగస్త్యుడు తన దృష్టిని అన్ని వైపులా సారించాడు. ఇంతటి దివ్య ప్రదేశంలో ఒక పుణ్యనది లేకపోవడం తన మనస్సును కలతపెట్టింది. ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఆయన వరం వల్ల గంగనే అక్కడకు తేవాలని భావించాడు. నిష్ఠాగరిష్ఠుడై ఆ స్థానం తన హృదయపీఠం మీద నిలిపి పంచాగ్నుల మధ్య నిలిచి దేవతలకు భీతి కలిగేట్లుగా తపస్సు ప్రారంభించాడు. ఆ తపోనిష్ట ప్రాణికోటిని కలవరపరిచింది. బ్రహ్మాదులు భయభ్రాంతులై శంకరుడి దగ్గరకు వెళ్లి అగస్త్యుడి తపస్సును గురించి విన్నవించుకున్నారు. అప్పుడు శివుడు బ్రహ్మను కలతపడవద్దని దక్షిణ కైలాస పర్వత ప్రాంతంలో పుణ్యనది లేదనే చింత వల్ల నన్ను గూర్చి ఆ మహర్షి తపస్సు చేస్తున్నాడు. నీ వెంట ఆకాశగంగను పంపుతాను. నీవా మహర్షితో నేను పంపగా వచ్చినట్లు చెప్పి అతని కోర్కెను నెరవేర్చు అన్నాడు.
పరమేశ్వరుడి అనుజ్ఞతో చతుర్ముఖుడు అగస్త్య మహర్షికి ప్రత్యక్షమై అతని కోరికను మన్నించి గగనం వైపు చూశాడు. సువర్ణ శోభా విభవంతో సువర్ణ మంజీర నాదంతో ఆకాశగంగ కపర్ది జడల పాయల నుండి చింది దివి నుండి పూకి అరుదించింది.
Thank you.
సరే పరమేశు కరుణగా తెలుగుకి కదలింది స్వర్ణము కరే పరమేశు కరుణగా తెలుగుకి కదలింది స్వర్ణము కరే ఆగస్య దారుణ తపోచయము మంచి అత్య పవసురకు తూగలము విన్నంటి ఆగస్య దారుణ తపోచయము వంటి అత్య పవసురకు తూగలము విన్నంటి తరలింది స్వర్ణము కరీ పరమేశు కరుణగా తెలుగు ఉనికి తరలింది స్వర్ణము కరీ చిన్న కపర్ది గడల పాయల తింది కారింది పొంగింది గలగలా పారింది కడలించిన కపర్ది గడల పాయల తింది కారింది పొంగింది గలగలా పారింది పరగలై కిలకిలా నురుగులై కరలింది కొందరై పురవడల ముందరై కొరలింది పరగలై కిలకిలా నురుగులై కరలింది కొందరై పురవడల ముందరై కొరలింది కరలింది స్వర్ణము కరీ పరమేశు కరుణగా తెలుగుకి కరలింది స్వర్ణము కరీ కొండలంకుల మొరసి కొని గుడులు కట్టింది కొండ బాగులు కలుపుకొని బుసలు కొట్టింది కొండలంకుల మొరసి కొని గుడులు కట్టింది కొండ బాగులు కలుపుకొని బుసలు కొట్టింది ఆగింది మ్రోగింది ఆడుతూ మోగింది ఆంధ్రోర్ని పుణ్యని చందమై తాగింది ఆగింది మ్రోగింది ఆడుతూ మోగింది ఆంధ్రోర్ని పుణ్యని చందమై తాగింది కదలింది స్వర్ణము కరీ పరమేశు కరుణగా తెలుగుకి కదలింది స్వర్ణము కరీ పతిడి మేలిమి కరగి ప్రవహించినట్టుగా పతిడి మూవల రవణి పరువెత్తినట్టుగా పతిడి మేలిమి కరగి ప్రవహించినట్టుగా పతిడి మూవల రవణి పరువెత్తినట్టుగా పారింది దక్షిణకి గౌప్యగిరి వైపు పారింది కాళగతీశ్వర కృపారూపు పారింది దక్షిణకి గౌప్యగిరి వైపు పారింది కాళగతీశ్వర కృపారూపు తరలింది స్వర్ణము కరీ పరమేశు కరుణగా తెలుగుకి తరలింది స్వర్ణము కరీ పరమేశు కరుణగా తెలుగుకి తరలింది స్వర్ణము కరీ
ఆ తరంగనాదం పచిడి మువ్వల రవళిలాగా వినిపించినందువల్ల బ్రహ్మ ఆ నదికి సువర్ణముఖరి అని నామకరణం చేశాడు. పాలవెల్లి పుంగి పరమేశ్వరుడి పాదాలు తాకడానికి పరివెత్తినట్టున్నది సువర్ణముఖరి. నదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరగానే గాలిగోపురం కనిపిస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు ప్రాక్ పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ గోపుర నిర్మాణం కావించాడు. కన్నులకు విందులు చేసే శిల్పరూపాలు ఆ గోపురం మీద ఎన్నో కనిపిస్తాయి. ఆ గోపురం దాటి కొద్ది దూరం రాగానే ఉత్తరాభిముఖంగా మరో గోపురం కనిపిస్తుంది. దీన్ని దుక్షాల గోపురం అంటారు. వీర నరసింహ యాదవరాయలు నిర్మించిన గోపురం ఇది. ఈ గోపురం దాటగానే స్వామి ఆలయ ప్రథమ ప్రాకారంలో ప్రవేశిస్తాం. ఎడమవైపుగా ప్రదక్షిణ చేసి వెళ్లాలంటే ఇక్కడ వీలు పడదు. కైలాసగిరి దేవాలయానికి ఆనుకున్నందువల్ల కాబట్టి అప్రదక్షిణంగా వెళ్లాల్సిందే. వెళ్లేటప్పుడు మన దృష్టిని ఆకర్షించే చిన్న చిన్న మందిరాలు చాలా ఉన్నాయి. వాటి ప్రక్కనే పాతాళ విఘ్నేశ్వర ఆలయం ఉన్నది. దాదాపు 40 అడుగుల లోతున ఒక నీరు లేని బావిలో గణపతి గంభీరంగా కూర్చున్నాడు. ఆయన్ని సేవించాలి అంటే నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఈ గణపతి చతుర్భుజుడు. పాశంకుశాలు ఊర్ధ్వహస్తాలలో కనిపిస్తాయి.
అక్కడి నుంచి దక్షిణంగా వెళితే కుడివైపున చిన్న చిన్న ఆలయాలు మండపాలు చూడగల. వాటిని దాటి ముందుకు వెళితే పశ్చిమాభిముఖంగా అగస్త్య గోపురం ఉన్నది. అక్కడే సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అని రెండు తీర్థాలున్నాయి. సూర్య పుష్కరిణి నీటిని మాత్రమే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తారు. అగస్త్య గోపురం ప్రక్కనే శ్రీకృష్ణదేవరాయల మండపం ఉన్నది. దీన్ని నూరుకాళ్ల మండపం అంటారు. రాయలు ఈ మండపాన్ని ఒక శిల్ప కళాఖండంగా తీర్చిదిద్దారు.
ఈ మండపానికి ప్రక్క ప్రధాన ధ్వజస్తంభం ఉన్నది. దాదాపు 60 అడుగుల ఎత్తున ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఒకే రాతిలో మలిచారు శిల్పులు. శంఖ చక్రాలను ధరించిన విష్ణువు, ఊర్ధ్వహస్తాలతో లీలాపుష్పాలను ధరించిన అభయముద్ర వహించిన లక్ష్మీదేవి రూపాలు ఈ ధ్వజస్తంభం మీద జీవం పోసుకున్నాయి. ఈ విధంగా శైవ క్షేత్రాల్లో వైష్ణవ సాంప్రదాయాలు, వైష్ణవ క్షేత్రాల్లో శైవ సాంప్రదాయాలు గోచరించడం భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని, అద్వైత తత్వాన్ని వ్యక్తపరుస్తాయి.
ఇక స్వామివారి ఆలయ ప్రదక్షిణ ప్రాకారంలో ప్రవేశించే ముందు అచ్యుతరాయల మండపానికి సమీపంలో ఉన్న అఖండ బిల్వ వృక్షానికి, అక్కడే ఉన్న అష్టోత్తరలింగానికి ప్రదక్షిణం చేయాలి. ఈ బిల్వ వృక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక్కొక్క బిల్వంలో 1 నుంచి 27 వరకు బీసీ సంఖ్యలో దళాలుంటాయి. ఇలాంటి బిల్వ వృక్షం ఏ శైవ క్షేత్రంలోనూ కనిపించదు. ఈ బిల్వ పత్రాలతోనే స్వామిని పూజిస్తారు. ఇక్కడ
స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణముఖంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశ ద్వారం దాటి ప్రదక్షిణ ప్రాకారంలో అడుగు పెట్టగని ఒక పవిత్ర వాతావరణంలో ప్రవేశించినట్లనిపిస్తుంది. మాయామోహితమైన ప్రాపంచిక సత్యాల మధ్య నలిగి కృషించిన జీవుడు ఈ పాంచభౌతిక శరీరాన్ని త్యజించి పరమేశ్వర సాన్నిధ్యం కోసం తహతహలాడుతూ ఆ ప్రాకారంలోని ప్రతి శిలను, శిల్పాన్ని తన వేదనను పరమేశ్వరుడికి విన్నవించమని అభ్యర్థిస్తున్నట్లుంటుంది. దుర్మోహాబ్ధిలో మునిగిన ఈ శీలామాల జీవితాన్ని కడతీర్చమని ఆ ముక్కంటిని వెర్రిచూపులతో స్తుతించాలనిపిస్తుంది. స్వామి అంతఃపురంలో ఉన్నంతసేపు ప్రతి జీవాణువు అవ్యక్తమైన ఒక అనుభూతితో పరవశించిపోతుంది.
ప్రదక్షిణ ప్రాకారంలో ప్రవేశించి పశ్చిమంగా వెళ్లి ఉత్తర దిశగా తిరిగితే అక్కడ ఒక బావి ఉన్నది. దాన్ని పాతాళగంగా అంటారు. ఆ నీటిని కొన్నాళ్లు సేవిస్తే సర్వ వ్యాధులు నివారణ అవుతాయని, మూగవారికి వాక్కు వస్తుందని అంటారు. అక్కడి నుంచి ముందుకు వెళితే చెంగల్రాయస్వామి, వల్లీ దేవసేనా సమేతుడైన సోమస్కందమూర్తి దర్శనమిస్తారు. వారిని దర్శించి పక్కకు తిరిగి తూర్పుగా నడిస్తే స్వామివారి ఆలయం దగ్గరకు వెళ్తాం. అంతరాళ మండప ప్రదక్షిణం చేసి అంతరంతరాళ మండపంలో అడుగు పెట్టగానే శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖుడై గోచరిస్తాడు.
హర హర మహాదేవ, హర హర మహాదేవ.
స్వామివారి ముందున్న మండపంలో పంచలోహ నంది, ఆ నందికేశ్వరుడికి ముందు స్వయంవ్యక్త నంది విగ్రహాలున్నాయి. ఈ రెండు నంది విగ్రహాలకు ఎదురుగా బహిప్రాకారంలో మరో నంది ఉన్నది. ఆ నందికి ఎదురుగా చుక్కాని మండపం ఉన్నది. స్వామివారి దగ్గర నిలిచి ముందున్న నందికేశ్వరుల మీదుగా చూస్తే సువర్ణ ముఖరి కనిపిస్తుంది.
ఒంపులు ఒయ్యారాలు తనసున్నేనంటూ, అస్థినాస్తి విచికిత్సాహేతు శాతోదరి తానేనంటూ మెలికలు తిరిగి ప్రవహిస్తున్నది సువర్ణ ముఖరి. ఆమె అందచందాలు మరొకరి కంటపడతాయేమోనని ఆమెనే చూస్తూ ఆమె లలిత తరంగ హస్త కింకిణీ నాదాల్లో మురువు చూపుతున్న ఆమె ముంగురుల్లో ఇంత మాత్రం దూరం కూడా భరించలేనంటున్న ఆమె కంటిపాపల నీడల్లో నాట్యం చేస్తూ ఆమె చల్లని హృదయంలో ఒదిగిపోవాలనుకున్నాడేమో ఆదిమనకుడు. ఎప్పుడూ తలపైన ఉంటే కండ్లకు కనిపించదని అలా చేశాడేమో మరి. లేకపోతే తాను అర్ధనారీశ్వరుడై ఉండి కూడా ఎందుకు అలా చూస్తూ ఉంటాడు ఆ సువర్ణముఖుని ఎప్పుడు? చిన్న భార్య చిలిపి చూపులు అంత తీయనైనవేమో.
గర్భాలయంలో శ్రీకాళహస్తీశ్వరుని స్వయంభూలింగాన్ని దర్శిద్దాం. ఇక స్వామివారి స్వయంభూలింగానికి ప్రక్కగా మరొక లింగం ఉన్నదని, అది వాయులింగం అని ప్రసిద్ధి. ఆ వాయులింగం అదృశ్యము, అవ్యక్తము. ప్రసిద్ధమైన పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. పృథ్వీలింగం కాంచీపురంలో, ఆకోలింగం జంబుకేశ్వరంలోను, ఆకాశలింగం చిదంబరంలోను, తేజోలింగం అరుణాచలంలోనూ ఉండగా ఇక్కడ శివుడు వాయులింగ స్వరూపుడుగా విలిశాడు. గర్భగుడిలో త్రివిదలలో వెలుగుతున్న ఎన్నో దీపాలున్నవి. స్వయంభూలింగానికి వాయువ్యమూలగా ఒక దీపస్తంభంలో వెలుగుతున్న 5 దీపశిఖలు మాత్రం ఎల్లవేళలా గాలి చాకిడికి రెపరెపలాడుతూ ఉంటాయి. కాని గర్భాలయంలోకి అంత గాలి రావడానికి మార్గమే లేదు. ఒకవేళ వచ్చినా అవి తప్ప మరే దీపాలు చెలించడం లేదే.
స్వామివారి స్వయంభూలింగాన్ని ఎవ్వరూ స్పృశించరు. లింగాన్ని తాకకుండా పచ్చకర్పూరం కలిపిన సూర్య తీర్థోదకంతో అభిషేకిస్తాం. ఇక పూజలన్నీ స్వయంభూలింగానికి ముందున్న స్వామి కవచానికి మాత్రమే జరుగుతాయి. దాదాపు 3 అడుగుల ఎత్తున 4 అడుగుల చతురస్రాకారంలో ఉన్న ఆనవట్టం మీద స్వామివారి స్వయంభూలింగం ప్రకాశవంతంగా గంభీరంగా గోచరిస్తుంది. లింగ పాదపీఠం మీద భక్తవత్సలుడు మెచ్చి ముక్తిని ప్రసాదించిన కాలిపురుగు, మధ్యభాగంలో 7 దంతాల రూపాలు కనిపిస్తాయి. ఇక ఊర్ధ్వభాగం పన్నగరాజు పంచముఖాల వలె 5 భాగాలుగా గోచరమవుతుంది. ఆ దంతాలు తనలో సాయుధ్యం పొందిన కరీంద్రుడివి కాగా, ఆ పంచముఖాలు తనలో లీనమైన నాగరాజువి. ఆ శితిగంఠుడు తన భక్తులను తన శరీరంలోనే దాచుకున్నాడు. అడుగు భక్తుడు కన్నప్ప అంతరాళ గృహంలో స్వామికి అంజలించి నిలిచి ఉన్నాడు. ఆ భక్తులను చూస్తుంటే మనస్సు కృతయుగ త్రేతాయుగాల్లోకి పరుగెత్తుతున్నది.
కీటకాలను పట్టి భక్షించే మరొక కీటకం సాలెపురుగు. దక్షిణ కాశీ అయిన ఈ పుణ్యక్షేత్రంలో ఒకనాడు శివదేవుణ్ణి కాంచింది ఒక సాలెపురుగు. సర్వలోకనాథుడు అనాథుడుగా ఎండలో తపిస్తూ వానకు తడుస్తూ ఉండడం చూసి కర్త తడిపెట్టింది. తానే స్వామి సేవ చేయాలని తలపుతూ తన నోటి నుంచి వెలువడే దారాలతో ప్రాకారాలు, మందిరాలు, గోపురాలు, గర్భాలయం మొదలైనవన్నీ అతి నిష్ఠతో నిర్మించింది. ఆ ఊర్ణనాథ కల్పిత తంతు సద్మాల మీద మంచు బిందువులు పడి ముత్యాలు కూర్చిన మందిరాల్లాగా భాషించేవి. సూర్యకిరణాలు హిమబిందువులను తాకినప్పుడు వివిధ మణిరత్న నిర్మితమైన మందిరాల్లాగా మిలమిల మెరసిపోయేవి. గాలికి తగిలిన పోగులను, జారిన పోగులను అతకడానికే పొద్దు సరిపోయేది సాలెపురుగుకు. దాని భక్తికి దీక్షకు పార్వతీరమణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆ కీటకాన్ని పరీక్షింపదలచి అది నిర్మించిన గుడి గోపురాలను తన చెంతనున్న ద్వీపజ్వాలతో దగ్ధం చేశాడు. సాలెపురుగు విలపించింది తన శ్రమ వ్యర్థమైనందుకు. తీవ్రమైన కోపంతో ఆ దీపాన్ని రింగదలచి ఒక్క ఉదుటిన దీపశిఖపై ఊరికింది. స్వభావుడైన ఈశుడు దయతో ఆ కీటకాన్ని పట్టి, నీ భక్తికి మెచ్చాను, వరమడుగు అన్నాడు సాలెపురుగు. నాకే సుఖాలు వద్దు స్వామి, నీ పాదాలు చెంతగానే చేర్చుకో అని ప్రార్థించింది. శంకరుడు ఆ పురుగు కోరికను మన్నించి తన పాదాలు చెంత చేర్చుకున్నాడు. అప్పటి నుంచి శివుడు శ్రీమయలింగుడైన
కాలగతిలో కృతయుగం దాగిపోయింది. త్రేతాయుగం చాలా వరకు గడిచిపోయింది.
ఏమిటా వెలుగు? మెరుపు తీగలు నడిచి వస్తున్నట్టున్నది. నవరత్నాల కాంతులు పోటీలు పడి పొరుగులెత్తుతున్నట్టున్నది. ఆ కాంతుల్లో చీకటి చందరవందరై కైలాస గిరి గఫరాల్లో దాక్కున్నది. పచ్చటి ఆకులను అడ్డుపెట్టుకుని రక్కెస పొదలలో నక్కి నక్కి కూర్చున్నది. అడుగో సర్పరాజు తన పంచ ప్రణాగ్ర దివ్య మణికాంతులతో ముగ్గురు పెడుతూ వచ్చి వాళ్ళేందు చూడమని ముందు ఆగిపోయాడు. తాను తెచ్చిన మనులతో శంకరుని పాదాలను పూజించి వెళ్ళిపోయాడు.
మరుసటి దినం మణులను తెచ్చేసరికి నిన్న స్వామి కల్పించిన మణుల స్థానంలో ఆకులు పూలు కనిపించాయి. తాను పూజించిన రత్నాలు ముక్కల ముక్కలై దూరంగా పడి తనను వెక్కిరిస్తున్నాయి. సర్పరాజు గుండెల మీద కుంపటి పెట్టినట్లయింది. స్వామిపైనున్న ఆకులను తొలగించి తాను తెచ్చిన రత్నాలతో పూజించి బాధగా పాతాళం చేరాడు. ఇలాగే 2-3 దినాలు గడిచాయి. పరమేశ్వరుడికి తన మీద దయతప్పినదేమో అని భావించాడు. యథాప్రకారం పడిరాజు రత్నాలను మూసుకొచ్చాడు. ఒకనాడు తెల్లవారేలో శివలింగాన్ని చూసేటప్పటికి తన శరీరం నల్లవారింది. ఒక క్రూర సర్పం తనను కాటువేసినట్లుగా విషం తన శరీరమంతా వ్యాపించి తాను స్మృతి కోల్పోయినట్లుగా భావించాడు. కంఠం గాత్రికమైంది. అసృపూర్ణమైన కన్నులతో,
స్వామి నేను నడిచిన రతనాల పూజను కూడా దుర్మధుడు గగ్గుల కాట కలిపి ఆకులు పూలు ముళ్ళు నీ శిరస్సును ఉంచాడు కదా. నీ శిరస్సును ఉన్న గంగమ్మ తల్లి అయినా చెప్పలేదు నీకు ఆ ముళ్ళు తనకు బాధ కలిగిస్తున్నాయని. అవునులే, నీవు ధరించే గజ చర్మం కంటే ఆ ఆకులు నీకు అందంగా కనిపించి ఉంటాయి. నీకు ఆ ముళ్ళు ఆ ఆకులే ఇష్టమటయ్యా? నీ శరీరానికి గాయాలు కాలేదా చెప్పు. గాయాలైతే నీకు దిక్కెవ్వరయ్యా? పురి ఏ విధంగా నీకు సపర్యలు చేయాలనో చెప్పరాదు. ఏమైనా సరే రేపు ఈ విధంగా జరిగితే సహించి నీ దయతప్పిన బ్రతుకు నాకు అవసరం లేదు అని నీరసంగా పాతాళానికి చేరాడు. ఆ దినం తన ప్రియురాలితో సల్లాపాలు మానివేశాడు. ఆకలి లేదు, దాహం లేదు. సంగీతం తనకు ప్రళయ గీతలాగా వినిపించింది. నిద్ర నేల కలిసింది. ఆ రాత్రి తనకు శివరాత్రి అయింది. ఏదో పట్టుదల, ఏదో తెగింపు, కన్నుల్లో మంటలు మండుతున్నాయి, రుసరుసులు అధికమైనాయి.
తెల్లవారబోతుంది, నాగరాజు బయలుదేరాడు. జరజర సాగిపోతున్నాడు. ఒకటే ఒకటే వచ్చి శత్రు నాశనం జరగాలి అంతే. రోధం కోరల్లో పురసరలాడుతున్నాడు. తన జీవితాన్ని స్వామికి నైవేద్యమే సమకట్టినట్టు ఇంక వచ్చాడు ఎందుకు అనుకున్నాడు. రిక్తహస్తాలతో చంద్రశేఖరుని సమీపించాడు. దీనంగా ఒకసారి స్వామిని కాల్చి రెండు అసలు బిందువులను కాల్చి స్వామి పైనున్న ఆకుల మధ్య సూక్ష్మ రూపాన్ని వహించి తాగుకున్నాడు. ఇంతలో ఘీంకారం చేస్తూ కొండ కదిలి వచ్చినట్లుగా ఒక ఏనుగు బిలవ పత్రాలను కొని వచ్చింది. నిన్న తానుంచిన బిలవ పత్రాలు అక్కడే ఉన్నందుకు సంతసించింది. వాటిని తొలగించడానికి ఆ ఏనుగు తొండాన్ని చాపింది. ఇంతలో గుసలు కుడుతున్న నాగరాజు గజరాజు నాచికారంధాలలో ప్రవేశించి కుంభ కుహర స్థానం చేరాడు. కరిరాజు తల తిరిగింది, ఘీంకరించింది. ఏటి మడుగున మునిగి తొండంతో నీటిని పీల్చి చీదింది. నేల మీద తల తాకేటట్లు అటు ఇటు పొరలింది. పెద్ద చెట్లతో కుంభస్థలాన్ని తుంగుకున్నది. వేదనతో పరుగులెత్తింది. కానీ ప్రయోజనం లేదు. కైలాసగిరి తనకు వంచితులుగా మారినందుకు, పరమశివుని ముందే ప్రాణత్యాగం చేస్తున్నందుకు సంతసించి తల వంచి వెనుకకు వెళ్లి వేగంగా వచ్చి కైలాసగిరిని ఢీకొంది. భక్తులు బ్రద్దలయ్యే శబ్దం ఉత్పన్నమైంది. ఏనుగు కుంభస్థలం బ్రద్దలిత కుంభశీ. ఏనుగు నిత్తులు మడుగులో పడి జరిగిన తన్నుకొని ప్రాణం వదిలింది. స్త్రీకి ఎప్పుడో ముక్తిని ప్రసాదించిన నాగాభరణుడు ఈనాడు కాళాహస్తులను తనలో లీనం చేసుకుని ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడైనాడు. ఇక కన్నప్ప మూఢభక్తి పరాంకోటికెక్కింది. తన చూపునే ముక్కంటికి అర్పించి చివరకు శివసాయుధ్యం పొందిన కన్నప్ప చరిత్ర ధన్యమైంది. తన శరీరంలో చోటు లేక కన్నప్పను తన పక్కనే ఉంచుకున్నాడు ఈశ్వరుడు.
అడుగో మహాకవి ధూర్జటి, కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీ కలిగినవాడు. ఈనాడు విపన్నుడై పరమేశ్వరుడి మురోల వ్రాలి వినపిస్తున్నాడు.
వేదంగు పఠించెలు భుజగం వే శాస్త్రము సూచే తానే విద్యాభ్యసనం గుణచ్చకరీ చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవా సత్య కాక జంతు శ్రీకాళహస్తీశ్వర.
ఎందుకు నిర్వేదం? రాజాస్థానంలో తను పొందిన గౌరవాలు మిథ్యాసందమని తెలుసుకున్నాడు. తన గర్వం ఆత్మవినాశ హేతు అని గ్రహించాడు. తనకు ఈనాడు సుందరాంగుల అంజల సవ్వడులను వినాలని లేదు. వారి లాలనలు కూర్ములు కుస్తరింపులు అశేషము తూచాయి. ఆత్మోద్ధరణకు పనికిరాని భోగాలు ఎందుకు అని పాలించాడు. కాళహస్తీశ్వరుడి చరణాలే తనకు శరణమని నమ్మాడు. తన వక్షాన్ని చీల్చి హృదయాన్ని పెకలించి శివుడి పాదాల ముందుంచి క్షోభపడుతూ తనకు అపవర్గ సౌఖ్యాన్ని ప్రసాదించమని అర్థిస్తున్నాడు.
రండి, ఇక అటు వెళదాం. స్వామి మందిరం నుంచి కుడివైపు వెడితే అక్కడ సహస్రలింగేశ్వర స్వామి కనిపిస్తాడు. ఈ లింగంలో వెయ్యి చిన్న చిన్న లింగాలు గోచరిస్తాయి. ఇక్కడి నుంచి జ్ఞానప్రసూనామ మందిరంలోకి వెళదాం. ఈ మందిరం స్వామివారి మందిరానికి వెనుక భాగంలో ఉంది. జ్ఞానప్రసూనామ పూర్వాభిముఖంగా ఉంటుంది. స్వామివారి దృష్టి ఎప్పుడూ సువర్ణముఖర మీదనే ఉంటున్నదని కోపించి ఇలా ఆయనకు దూరంగా పూర్వాభిముఖంగా నిలిచిందేమో, ఆమె ప్రసన్న గంభీరంగా ఉంటుంది. ఆమె పాదాల క్రింద శంకరాచార్యుల వారు స్థాపించిన శ్రీచక్రమును, ఈ దేవి వెంకటేశ్వరుడి సోదరి అని ఒక కథ ఉన్నది. ముకుళిత హస్తాలతో వివశ హృదయాలతో ఆ తల్లిని ఎందరూ పుత్రస్తుతిస్తున్నారు.
పంచసద్వర్ణమూర్తి పంచభూతాత్మ పీఠవాసిని పంచ విద్యాస్వరూపిణి పంచ క్లేద ప్రకటన చతురిణి భక్త సంతాన చింతామణి మహేశ్వరి జ్ఞాన ప్రసూనాంబిక నమస్తే 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 నమః.
ప్రత్యూష గంధవహుడు ఈ గానమాధుర్యాన్ని పరమేశ్వరి కారుణ్యంతో మిళితం చేసి దిగంతాలకు మూసుకుపోతున్నాడు.
ఇక స్వామివారి ఆలయం దాటి ప్రథమ ప్రాకారంలోకి వెళదాం. అదిగో మణికంఠేశ్వర స్వామి గోపురం. అక్కడి నుంచి 100 గజాలు వెళ్తే నటరాజ రంగస్థల మండపానికి వెళ్తాం. అక్కడ వివిధ శిల్పాలున్నాయి. వాటిలో మొదటిది నటరాజ తాండవ శిల్పం. ప్రదోష సమయంలో నటరాజు ఆనంద తాండవం ప్రారంభించాడు. దేవతలు వచ్చేశారు ఇక్కడికి. ప్రక్కనే ఉమాదేవి ధ్యానము ప్రవహించి ఉన్నది. విష్ణుమూర్తి మృదంగం వాయిస్తున్నాడు. ఆ ప్రక్కనే శివుడు కళ్యాణ సుందరమూర్తి అన్న పేరుతో పెళ్లి కొడుకుని కనిపిస్తున్నాడు. తన దక్షిణ హస్తంతో జ్ఞానప్రసూనాంబ దక్షిణ హస్తాన్ని స్వీకరించాడు. ఆమె ముఖంలో ప్రసూన వాణిజ్యం, ఆమె చిరునవ్వులో నిండుతాం, ఆమె కన్నుల్లో పరమశక్తి కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుడు కన్యాధారకు వస్తున్నాడు. బ్రహ్మ పౌరోహిత్యం వహించి హోమకార్యాన్ని నిర్వర్తింపజేస్తున్నాడు. శివపార్వతుల కళ్యాణానికి దేవతలంతా విచ్చేసి ఉన్నారు. రంగస్థల మండపం నుంచి 4 మెట్లకి పైకి వెళితే పంచముఖేశ్వరుడి ఆలయం ఉంది. ఈ లింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడట. అందువలనే ఈ లింగాన్ని పంచముఖేశ్వర బ్రహ్మలింగం అంటారు. లింగానికి 4 వైపులా 4 శివమూర్తులున్నాయి. ఇవి వ్యక్త రూపాలు. అవ్యక్తమైన 5వ ముఖం లింగోపరిభాగమేనట. ఈశాన ముఖము, తత్పురుష ముఖము, అఘోర ముఖము, వామదేవ ముఖము, సద్యోజాత ముఖము అని ఈ పంచముఖాలకు పేర్లు.
ఇక్కడి నుంచి వెనక్కు వచ్చి కైలాసగిరిని అధిరోహించి అక్కడున్న కన్నప్పను దర్శించి వెళ్దాం. కొండపై నుంచి చూస్తే ఎదురుగా దుర్గాదేవి కొండ, తూర్పు వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ, పశ్చిమాన శివపాదసేవ కోసం తపిస్తున్న సువర్ణముఖరి గోచరిస్తుంది. ఈ కైలాసగిరి మీద ప్రతి శిల శివపంచాక్షరిని జపిస్తున్నట్టున్నది. ఓంకారనాదం గిరిగుహల్లో ప్రతిధ్వనిస్తున్నట్టున్నది. అగస్త్యాది మహర్షులు, శ్రీ కాళహస్తులు, కన్నప్ప, ధూర్జటి ఒకరింటి ఎందరో భక్తులు హరహర మహాదేవ అంటూ మనల్ని నోరారా హరహరా అనుకుంటున్నారు. ఒక్కసారి మనము వారితో గుంతు కలిపి ఆ పరమశివుడికి అంజలించి వెళదాం.
సమర్పణ శ్రీ రామమోహన్ రావు. సర్వశ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, పేరి కామేశ్వరరావు, మల్లిక్ ఎం వీరభద్రరావు, ఎంసీవి జగన్నాథాచార్యులు, రామమోహన్, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, కుమారి వి.బి. కనకదుర్గ పాల్గొన్నారు.